హలో, కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం, శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జ్యోతి పి సమీక్షా విశ్లేషణ రచయితగా ఆమె నేటి మేటి విశ్లేషకురాలు. ఆమె సమీక్షా పరిజ్ఞానం నిజంగా స్ఫూర్తిదాయకం. అట్టి అంశానికి ప్రతీక అయినట్టే ఇప్పుడు మీ కానమోకు స్వరంలో వినిపించబోయే అమ్మ అనే సినిమా కథ విశ్లేషణ. ఇక ఆ విశ్లేషణలోకి వెళదాం. మాతృత్వాన్ని, పితృస్వామ్య సమాజం స్త్రీ జీవితాన్ని నియంత్రించడానికి తరతరాలుగా వాడుకుంటూనే ఉంది. స్త్రీ అంటేనే మాతృమూర్తి అని, పిల్లలను కనడం, పెంచడం, ప్రేమించడం స్త్రీలు ఆచరించవలసిన సహజమైన చర్య అని వారి మెదళ్లలోకి ఓ పద్ధతిగా ఎక్కించేస్తుంది ఈ వ్యవస్థ. చిన్నప్పటి నుండే ఆడపిల్లలకు బొమ్మల్నిచ్చి ఆడించే స్థితి నుండి ఎంతమంది బిడ్డలను కంటే అంత ఉత్తమ ఇల్లాలు అని గంపెడు సంతానం ఉన్న స్త్రీ ముఖం చూసి ఇంటి బయటికి వెళ్ళడం శుభం అనే నమ్మకాలు కల్పించడం వల్ల పిల్లలను కనడం స్త్రీల జీవితంలో అతి ముఖ్యమైన అవసరమైన విషయంగా మారిపోయింది. పిల్లలు లేని స్త్రీ అంటే ఎంతో జాలి, రోత, కోపం కూడా అందరికీ. పుయ్యని తావి అనే అపవాదు రాకూడదని స్త్రీలు తమ శరీరాలను ప్రయోగాలకు గురి చేస్తారు. ప్రతికూల స్థితిలో కూడా ఓ బిడ్డను కనడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయరు. వివాహంలో భద్రత, సమాజంలో ఉన్నత స్థానం, కుటుంబంలో గౌరవం వారు పిల్లలను కన్నప్పుడే సంక్రమిస్తుంది. ఒక స్త్రీకి భర్త లేదా పిల్లల ద్వారానే గుర్తింపు వస్తుంది తప్ప ఆమె స్వంతంగా జీవితంలో సాధించిన దేన్ని కూడా గౌరవించే దిశగా ఈ సమాజం ఎదగలేదు. పిల్లలను కనాలనుకునే స్త్రీకి ఆ విషయంపై సమాజం ఎప్పుడూ స్వేచ్ఛను ఇవ్వలేదు. ఏ పరిస్థితుల్లో, ఏ సమయాలలో ఆమె బిడ్డను కనాలో ఆమెకు నిర్ణయించుకునే హక్కు లేదు. కొంతమంది స్త్రీలకు పిల్లలను కనడం ఇష్టం ఉండదు అన్న ఊహ కూడా సమాజం భరించలేదు. పైగా బిడ్డలను కన్న తర్వాతే వాళ్లే ఆమె జీవితంలో అధిక భాగం ఆక్రమించుకోవాలని, అది ఆమె బాధ్యత అని ఆమె స్త్రీతత్వానికి, స్త్రీత్వానికి గుర్తింపు అని బలవంతంగా ఆమెను ఓ మూసలోకి ఇరికించేస్తుంది ఈ వ్యవస్థ. పిల్లల పెంపకంపై, వారి జీవితాలపై ఆమెకు ఏ నిర్ణయాధికారం లేకుండా చేస్తుంది ఈ సమాజం. మరో పక్కన పిల్లలను కనాలనుకునే స్త్రీలపై ఎన్నో ఆంక్షలు పెట్టబడి ఉన్నాయి. ఈ పవిత్రమైనదనబడే మాతృత్వం చుట్టూ కూడా ఎంతో స్వార్థం, కుచితం, కుట్రలు అల్లుకుని ఉంటాయి. పిల్లలు, పెంపకం అనే అంశాలపై కూడా ఆధిపత్య భావజాలం, స్వార్థం, నియంతృత్వం ఎన్నో రకాలుగా ప్రభావం చూపుతూ ఉంటాయి. మాతృత్వాన్ని గ్లోరిఫై చేయడం తప్ప ఆ పేరుతో జరిగే ఈ కుట్రను చర్చించే సాహిత్యం, సినిమాలు మన మధ్య పెద్దగా రావు. కానీ తెలుగులో 1991లో అక్కినేని కుటుంబరావు గారి కథ ఆధారంగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో అమ్మ అనే సినిమా వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో సుహాసిని నటించారు. మాతృత్వం చుట్టూ ఉన్న స్వార్థాన్ని, మాతృత్వం నీడన పవిత్రంగా కప్పబడుతున్న మానవ నైజాన్ని, ఆధిపత్య భావజాలాన్ని చర్చించిన గొప్ప కథ ఇది. ఎవరు నాకు ఎలాంటి అపకారం తలపెట్టినా వారికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయి నన్ను నేను కాపాడుకుంటాను అని ప్రకటించుకోగలిగిన అద్భుతమైన ఓ స్త్రీ, ధరణి. టెలివిజన్ డైరెక్టర్గా ఆమె పనిచేస్తూ ఉంటుంది. ఉద్యోగంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకుంటుంది. గొప్ప ఉద్యోగం, ఓ స్థాయి జీవితం ఆమెది. ధరణి అవివాహిత. అప్పుడప్పుడే తలలో తెల్ల వెంట్రుకలు కనిపించే వయస్సులో ఉంటుంది. వయస్సులో ఉన్నప్పుడు అందరి ఆడపిల్లల వలె మోహన్ అనే ఒక రచయితను ప్రేమిస్తుంది. అతనితో వివాహానికి సిద్ధపడుతుంది. కానీ పెళ్లికి ఒక్కరోజు ముందు ఆమె పేరు మీద ఉన్న పొలం, ఇల్లు మోహన్ పేరు మీద మార్చాలనే ప్రతిపాదన మోహన్ తండ్రి నుండి వస్తుంది. ఇదో రకంగా కట్నాన్ని ఇవ్వడమే అని, తాను అది అంగీకరించనని అంటుంది ధరణి. మోహన్ కూడా ఇది తప్పు కాదని వాదిస్తాడు. తన ఆశయాలకు విరుద్ధంగా జీవితంలో రాజీ పడలేనని చెప్పి ధరణి ఈ వివాహాన్ని కాదనుకుంటుంది. మనస్ఫూర్తిగా ప్రేమించిన మోహన్ని వదులుకుంటుంది. ఈ అనుభవంతో వివాహం వద్దు అని నిశ్చయించుకుంటుంది. ఒంటరి స్త్రీగా మిగిలిపోతుంది. గొప్ప రచయితగా ఎదిగి ఆదర్శాలను గుప్పించి రచనలు చేస్తున్న మోహన్ ఆమెను కొన్నేళ్ల తర్వాత కలిసినప్పుడు, గుడ్ వర్డ్స్ అండ్ వెల్ ప్రొనౌన్స్డ్ వర్డ్స్ విల్ ఓన్లీ బీ బెటర్ వెన్ వెల్ ఫాలోడ్ అన్న వాక్యాన్ని గుర్తు చేసి, ఆచరణలో పెట్టలేని ఆదర్శాలను వల్లవేయటం మోసం అని మరోసారి అతనికి గుర్తు చేస్తుంది. మోహన్ తన కూతురికి ధరణి అని పేరు పెట్టుకున్నానని చెప్పినప్పుడు అతని హిపోక్రసీని ఆమె అసహ్యించుకుంటుంది. ఆ చిన్ని ధరణి పెళ్ళికి డబ్బు కూడబెట్టడం మొదలుపెట్టమని చెప్పి అతన్ని పూర్తిగా తన జీవితం నుండి వదిలించుకుంటుంది. ధరణికి ఒక్కడే తమ్ముడు. అతనికి వివాహం అయి ఒక పాప కూడా. భార్యకు మళ్ళీ డెలివరీ అని, ఆమెకు సిజారియన్ చేయవలసి వస్తుందని తెలిసి నైజీరియా వెళ్ళిపోయే ముందు అతను అక్క దగ్గరకు సహాయం కోసం కుటుంబంతో సహా వస్తాడు. తమ్ముడికి అన్ని విధాలుగా సహాయపడుతుంది ధరణి. అతని కూతురు కోకిల ధరణికి ఎంతో మాలిమి అవుతుంది. ఆమెలోని మాతృత్వ భావన కోకిల సాంగత్యంలో బయటకు వస్తుంది. పైగా ఉన్న కొన్ని రోజుల్లో కూతుర్ని వదినపై వదిలేసి మరో బిడ్డను కనడంలో మునిగిపోయిన మరదలు సమయం దొరికినప్పుడల్లా తన మాతృస్థానాన్ని, అందులో ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తూ పిల్లలు లేని ధరణిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. పుట్టిన కొడుకు మత్తులో కోకిలలో పెరుగుతున్న అభద్రతాభావాన్ని కూడా గుర్తించలేని మాతృమూర్తి ఆమె. కోకిలను ఆ సమయంలో అర్థం చేసుకుని ఆ బిడ్డకు ఎంతో ప్రేమను పంచిపెడుతూ తనలోని అమ్మతనాన్ని చాటుకుంటుంది ధరణి. కోకిలను తనతో ఉంచుకుంటానని తమ్ముడిని అడుగుతుంది. దానికి ఆ మరదలు వ్యంగ్యంగా, మీ ఒంటరితనంలో దాన్ని పెంచి మీ బ్రతుకులా నాశనం చేస్తారా దాని బ్రతుకుని అని ప్రశ్నిస్తుంది. ఆమె పరపతిని, ఆమె ఇంటిని, ఒంటరితనాన్ని కూడా తమ అవసరం కోసం అప్పటిదాకా ఉపయోగించుకొని అదే ఒంటరితనాన్ని గేలి చేస్తుంది ఆమె. భార్య మాటలకు ఆ తమ్ముడు కూడా ఏమీ అనడు. పైగా ఓ 200 అక్క చేతిలో పెట్టి ఏమైనా కొనుక్కోమని చెప్పి తన మగ అహంకారాన్ని ప్రదర్శిస్తాడు. వాళ్ళు తమ అవసరం తీర్చుకొని వెళ్ళిపోయాక కోకిల లేని లోటు ధరణిని కృంగదీస్తుంది. ఆమె ఆ ఒంటరితనాన్ని భరించలేకపోతుంది. ఆ సమయంలోనే ధరణి ఆఫీసులో ఆమెకు బాస్గా సిద్ధార్థ వస్తాడు. అతని స్నేహం ఆమెకు నచ్చుతుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే సిద్ధార్థ ఓ కవి కూడా అని ఆమెకు తెలిసి అతన్ని అభిమానిస్తుంది. కోకిల వెళ్ళిపోయినప్పుడు సిద్ధార్థ కోకిలను తన వద్ద ఉంచుకోవాలనుకోవడంలో ధరణి స్వార్థం కూడా ఉందని సున్నితంగా గుర్తు చేస్తాడు. ఆమె మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి సహాయపడతాడు. ధరణి పనిచేసే టీవీ స్టేషన్పై గొడవకు కొందరు విద్యార్థులు వస్తారు. అందులో ఓ జంటని ఆమె గమనిస్తుంది. వీరి అల్లరి చిల్లర గొడవలు ఆమె ఆ తర్వాత కూడా రోడ్డుపై కొన్నిసార్లు గమనిస్తుంది. ఓ రాత్రి తాగి డ్యాన్స్ చేస్తున్న వీరిని చూసి ఆమె అసహించుకుంటుంది కూడా. అదే రోజు ఆ అమ్మాయిపై కొందరు తాగి అతిగా ప్రవర్తించబోతే ఆమె తప్పించుకునే క్రమంలో గాయపడుతుంది. స్పృహ తప్పిన ఆమెను ఇంటికి తీసుకువస్తుంది ధరణి. ఆ అమ్మాయి పేరు సుమతి అని తెలుసుకుంటుంది. ఆమెకు సపర్యలు చేసి అన్నం తినిపిస్తుంది. ఈరోజు ఒక చిన్న సంతోషం రేపు ఎంతో పెద్ద సంతోషాలకు అంతరాయం కాకుండా జాగ్రత్త పడాలి అని సుమతికి చెప్పి ఆమె వెళ్ళే దారి సరికాదు అని అది మార్చుకోమని చెబుతుంది ధరణి. ధరణిలోని అమ్మతనానికి సుమతి ఆకర్షితురాలవుతుంది. అమ్మా అని తనను పిలిచే సుమతిపై మమకారం పెంచుకుంటుంది ధరణి. సుమతికి తన ఇంటి తాళం చెవి ఇచ్చి ఆమె ఎప్పుడు రావాలనుకున్నా తన ఇంటికి రావచ్చునని చెబుతుంది ధరణి. తన బాయ్ ఫ్రెండ్తో ఆ ఇంట్లో గడపడానికి ఈ మాతృప్రేమను ఓ అవకాశంగా ఉపయోగించుకుంటుంది సుమతి. వారిద్దరినీ తన ఇంట్లో చూసిన ధరణి తాను మోసపోయానని తెలుసుకుంటుంది. సుమతిని మళ్ళీ తన ఇంటికి రావద్దు అని చెప్పి పంపించేస్తుంది. రజని అనే స్నేహితురాలు తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి హత్య చేసి పిచ్చి ఆసుపత్రి పాలైనట్లు తెలుసుకుంటుంది ధరణి. రజనీని కలుసుకుంటుంది. అధికారుల అనుమతితో రజనీ కథను రికార్డు చేస్తుంది. రజనీని ధరణి నీ భర్త దుర్మార్గుడా అని ప్రశ్నించినప్పుడు అతను దుర్మార్గుడు కాదు అందరి భర్తలలాంటి వాడే అని బదులిచ్చే రజని వివాహ వ్యవస్థలోని ఆధిపత్య భావజాలాన్ని బయటపెడుతుంది. అందరిలాగే వివాహం చేసుకొని భార్యగా ఆ ఇంట భర్త అత్తమామలకు సేవలు చేస్తూ ఉద్యోగం చేస్తూ నిత్యం నలిగిపోయే ఆమెపై భర్త తనకు తోచినప్పుడు చేయి చేసుకోవటం తన హక్కుగా భావిస్తాడు. ఉన్న ఇల్లు కూడా వ్యసనాల కోసం అమ్మేస్తుంటే భర్తను ఆమె ఎదిరిస్తుంది. అందుకని ఆమెను ఇంటి నుండి గెంటేస్తాడు ఆమె భర్త. పిల్లలను ఇవ్వనని తన దగ్గరే ఉంచుకుంటాడు. పిల్లల కోసం లాయర్ను కలుస్తుంది రజని. పెళ్ళి కాకుండా బిడ్డను కంటే ఆ బిడ్డ స్త్రీ బాధ్యత. కానీ పెళ్లి తరువాత బిడ్డను కంటే ఆ బిడ్డ తండ్రికి చెందుతాడు. హిందూ వివాహ చట్టం 1955 దాని ప్రకారం 5 వరకే బిడ్డపై తల్లికి హక్కు ఉంటుందని ఆ పైన ఆ బిడ్డ పూర్తిగా తండ్రి సొత్తు అని అందువలన పిల్లలను ఆమెకు ఇప్పించలేం అంటాడు లాయర్. రజని చివరిసారి తన బిడ్డలను చూసుకోవాలని ఇంటికి వెళ్తుంది. తాగుడు మైకంలో బిడ్డలను ఇంటి బయటకు నెట్టేస్తాడు ఆమె భర్త. అప్పుడు ఆమె బిడ్డలను తీసుకొని పారిపోతుంది. కానీ భర్త పోలీసులతో వచ్చి ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. బిడ్డలను తాను పొందలేనని వ్యసనపరుడైన భర్త నుండి వారిని కాపాడుకోలేనని తెలుసుకొని ఆ బిడ్డలకు విషం ఇస్తుంది రజని. తాను కూడా చనిపోవాలనుకున్నానని కానీ బిడ్డలు పోయి తాను మిగిలానని ధరణి దగ్గర వాపోతుంది. పెళ్ళి అనే వ్యవస్థ లేకుండా అచ్చంగా తనకు సొంతమై మరెవరి హక్కు లేని తన ఇష్టానికి పెంచుకోగలిగే పిల్లలకు తాను తల్లి అవ్వాలని అనుకోవటం తప్పు ఎలా అవుతుందని పదే పదే ప్రశ్నించే రజని ధరణి మనసులో ఎంతో కలవరాన్ని కలిగిస్తుంది. పెళ్ళి ఉచ్చులో చిక్కకుండా పిల్లల్ని కంటే తప్ప అన్న రజని ప్రశ్న విన్న ధరణిలో కొత్త ఆలోచనలు కలుగుతాయి. డీడీలో కార్యక్రమం కోసం కొందరు ఆదివాసీ స్త్రీలు వస్తారు. వారిలో ఒకరు 2 సార్లు, మరొకరు 7 సార్లు వివాహం చేసుకున్నారని, ఒక ఆమె పెళ్లి ప్రసక్తి లేకుండా 3 బిడ్డలకు తల్లి అయిందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు ధరణి, సిద్ధార్థలు. పెళ్ళి మాకు ఒప్పందం మాత్రమే, మాట తప్పితే ఆ భర్తను కాదనుకొని మరొకరిని చేసుకుంటాం, పిల్లలు ఎవరికీ చెందరు, వారి బ్రతుకు వారు బ్రతుకుతారు, ఆస్తిపాస్తులు మాకు ఉండవు కాబట్టి పిల్లలు ఎక్కడున్నా మాకు బాధ లేదు అని బదులిస్తారు వాళ్ళు. ఓ ఇల్లు సంసారం మీకు లేకపోతే ఎలా అని అడిగితే, జంతువుల్లో జంతువుల్లా బ్రతకటం మాకు సంతోషం అని అదో సహజమైన విషయంలా చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ల మాటలు ధరణిలో కొత్త ఆలోచనలకు బీజం వేస్తాయి. లీవ్ పెట్టి ఇంట్లో ఉన్న ధరణి దగ్గరకు సిద్ధార్థ పలకరించడానికి వస్తాడు. బిడ్డను కనాలనుకుంటున్న తన కోరికను బయటపెడుతుంది ధరణి. జన్మనివ్వటం ఆడదానిగా నా జన్మ హక్కు, అందుకోసం పెళ్లి చేసుకొని పెళ్లి వల్ల కలిగే నిష్ఠూరాలతో నలిగిపోయి కష్టాలలో పిల్లల్ని కనిపించాల్సిన అవసరం నాకు లేదు. చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో గొణుక్కుంటారని భయపడి జీవితాంతం గొణుక్కుంటూ బతకటం నాకు ఇష్టం లేదు. నాకు భర్త వద్దు, ఓ బిడ్డ కావాలి. అది మీ ద్వారా కావాలనుకుంటున్నాను. ఆ పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో నేను ఆ బిడ్డకు కూడా తెలియనివ్వను. నేను నవమాసాలు మోసి ఓ బిడ్డను కనాలని, ఆ మాతృత్వపు ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. మీతో బిడ్డను కనాలనుకుంటున్నాను, నా కోరిక తీరుతుందా అని సిద్ధార్థను అడుగుతుంది ధరణి. అందరికీ ఇదే పరిష్కారం అవ్వాలని నేను అనట్లేదు. నాకు దొరికిన ప్రతి బిడ్డను నా బిడ్డ అనుకుని అలసిపోయాను. నాకు నా స్వంతం అని చెప్పుకునే ఓ బిడ్డ కావాలి. మీరు సహాయపడగలరా అని ప్రశ్నిస్తుంది. నేను తెగించానని అనుకుంటున్నారేమో, కానీ తెగించడం చేస్తే అది ఆడదే చెయ్యాలి. మగాడిది ఎప్పుడూ దౌర్జన్యమే కానీ ధైర్యం కాదు అంటూ నిర్భయంగా తన ఎదురుగా నిలబడ్డ ధరణిని చూసి సిద్ధార్థ ఆశ్చర్యపోతాడు. కానీ కొన్ని సంవత్సరాల సంప్రదాయం, ఆచారాల మధ్య పెరిగిన తాను ఈ విషయానికి సిద్ధంగా లేనని చెబుతూ, రేపు అలా పుట్టిన బిడ్డ మీద తనలో మమకారం జనించకుండా తనను తాను నియంత్రించుకోలేనని, దాని వలన తమ ఇద్దరి జీవితాలలో అల్లకల్లోలం రేగుతుందని ధరణి నిజాయితీని గౌరవిస్తూనే, తాను ఈ పనికి పూనుకోలేనని చెప్పి వెళ్ళిపోతాడు సిద్ధార్థ. మరుసటి రోజు ఆమె కోసం వచ్చిన అతని పిలుపు విని కూడా తన ఇంటి తలుపు తీయదు ధరణి. సిద్ధార్థను తప్పించుకొని తిరుగుతుంది, మరో చోటకు ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తుంది. ఇది తెలిసి ఆమెను కలుసుకొని సిద్ధార్థ జీవితంలో మరో కోణంలోని కష్టాలను చూపిస్తానని చెబుతూ ఆమెను తన ఇంటికి తీసుకువెళతాడు. అక్కడ సిద్ధార్థ భార్య సంధ్య ఆమెను చూసి ఆమె సూటి పోటీ మాటలను విని కొంతసేపైనా అక్కడ ఉండలేక బయటకు వస్తుంది ధరణి. అంత భయంకరమైన ఇంటి పోరును భరిస్తున్న సిద్ధార్థను చూసి అతను ఆ పరిస్థితులలోనూ ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడని ప్రశ్నిస్తుంది. తనకు జీవితం అంటే ప్రేమని, దాన్ని సంపూర్ణంగా ఆనందించాలనుకుంటున్నానని, అందుకే దొరికిన ప్రతి చిన్న ఘడియను ఆస్వాదిస్తానని చెప్తాడు సిద్ధార్థ. కేవలం భార్యలే కాదు, కొన్ని సందర్భాలలో తాళి కట్టిన పాపానికి భర్తలు కూడా భయంకరమైన నరకాన్ని అనుభవిస్తున్నారనే నిజాన్ని ఆమె ముందుకు తెస్తూ వివాహంలోని మరో కోణాన్ని ఆమెకు రుచి చూపిస్తాడు. ఇంతలో ఆ ఇంటిలోకి సుమతి వస్తుంది. ఆమె సిద్ధార్థ ఒక్కగానొక్క కూతురు అని తెలిసి ఆశ్చర్యపోతుంది ధరణి. మొదటిసారి ఆమెను చూసినట్లే నమస్కరించి అక్కడి నుండి వచ్చేస్తుంది. కానీ నిద్రమాత్రల కోసం సుమతి ఓ మందుల షాపుకు వెళ్ళినప్పుడు ఆమెను తీసుకొని మళ్ళీ తన ఇంటికి వస్తుంది. బాబ్జీ 4 నెలలుగా కనిపించడం లేదని, సుమతి గర్భవతి అని తెలిసి ఈ విషయం సిద్ధార్థకు చెబుతుంది. అబార్షన్ చేసే సమయం కూడా గడిచిపోయిందని తెలిసి సుమతి తల్లి సంధ్య ఆమెను విచక్షణారహితంగా కొడుతుంటే సుమతిని తనతో ట్రాన్స్ఫర్ అయినటువంటి ఆ ఊరికి తీసుకెళ్తానని చెబుతుంది ధరణి. ధరణి దగ్గరే ఉండి మగబిడ్డను కంటుంది సుమతి. ఆ బిడ్డను ధరణి వద్దే వదిలి తిరిగి తల్లి సంధ్య దగ్గరకు వచ్చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు బాబ్జీ మళ్ళీ కనిపిస్తాడు. యాక్సిడెంట్ అవ్వటం వల్ల తాను రాలేకపోయానని, ఎన్నో ఉత్తరాలు రాసినా సుమతి తనకు జవాబు ఇవ్వలేదని సిద్ధార్థకు చెబుతాడు బాబ్జీ. ఆ ఉత్తరాలన్నీ సంధ్య చించేసిందని తెలిసి వారిద్దరికీ వివాహం చేస్తాడు సిద్ధార్థ. వివాహం అయిన వెంటనే ధరణి దగ్గరకు వెళ్ళి తమ బిడ్డను తెచ్చేసుకుంటారు ఆ దంపతులు. దానితో గుండె పగిలినట్లవుతుంది ధరణికి. సిద్ధార్థకు ఈ విషయం తెలిసి బాబ్జీ సుమతులను మందలిస్తాడు. ధరణి లేనప్పుడు, పరిస్థితులు అనుకూలించనప్పుడు ఆ బిడ్డను వదిలించుకోవాలని సుమతి ప్రయత్నించిన సంగతి గుర్తు చేస్తూ ఆ బిడ్డకు నిజంగా తల్లి ధరణే అని, ఆ బిడ్డ ధరణి దగ్గర పెరగటమే న్యాయం అని చెప్తాడు సిద్ధార్థ. బిడ్డను తీసుకొని ధరణి దగ్గరకు వస్తారు అంతా. కానీ ధరణి ఆ ఊరు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. దారిలో ఓ అనాథ శరణాలయం కార్యక్రమంలో స్టేజీపై ధరణిని చూస్తారు వీళ్ళు. ఎవరూ లేని ఎందరో అనాథలకు తల్లిగా మారిన ధరణి తాము దరిచేరలేని ఎత్తుకు ఎదిగిందని వారికి అర్థమవుతుంది. పెళ్ళి కాలేదని, కన్యగా బిడ్డలను కననివ్వని ఈ వ్యవస్థలో వివాహం చాటున అనాథలైన ఎందరో పిల్లలకు తల్లిగా నిలబడ్డ ధరణి అమ్మతనానికే సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చిన అద్భుతమైన స్త్రీగా మిగిలిపోతుంది. కోకిలను ప్రేమించిన ధరణి కోకిల తల్లి తండ్రుల స్వార్థాన్ని రుచి చూస్తుంది. తనను ఉపయోగించుకున్న కుటుంబంలోని కుళ్ళు ఆమెకు అర్థమవుతుంది. కుటుంబం బయట సుమతికి స్నేహంతో ప్రేమగా దగ్గరైన ధరణి ఒంటరితనాన్ని తన అవసరార్థం ఉపయోగించుకుంటుంది సుమతి. ధరణి నమ్మకాన్ని, ఆమె అమ్మతనాన్ని సుమతి ఉపయోగించుకున్న విధానాన్ని వయసులో ఉన్న పిల్లలు కనపరిచే స్వార్థం అనుకుని గాయపడిన హృదయంతో మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతుంది ధరణి. అందుకే తనకు సొంతంగా ఓ బిడ్డ కావాలని కోరుకుంటుంది. వికటించిన ఆమె ప్రేమ, రజనీ జీవితం వివాహం పట్ల ఆమెలో విముఖతను నాటుతాయి. సమాజంలోని సాంప్రదాయాల నడుమ తాను కోరుకున్న రీతిలో బిడ్డను కనలేనని సిద్ధార్థ మాటలు ధృవీకరిస్తాయి. వయస్సు తొందరపాటుతో గర్భవతి అయి ఆ గర్భాన్ని వదిలించుకోలేక తప్పని పరిస్థితిలో ఓ బిడ్డను కన్న తల్లి ఆ బిడ్డను వదిలించుకోవాలనుకునే ఆమె కుటుంబ ఆలోచనలను తెలిసి వారు త్యజించిన బిడ్డకు అమ్మాయి ఆ బిడ్డను ప్రేమగా సాకుతుంది ధరణి. కానీ ఆ దంపతులు మళ్ళీ కలుసుకున్న వెంటనే పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయని తెలియగానే వారికి ఒకప్పుడు అనవసరం అనుకున్న ఆ బిడ్డపై అంతులేని ప్రేమ పుట్టుకు వస్తుంది. ఆ బిడ్డపై తమ హక్కుని ప్రకటించి తమతో తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ ఒంటరి అవుతుంది ధరణి. ఆ సమయంలోనే ఆమెకు తనలాంటి ఒంటరి బిడ్డలు తోడవుతారు. సమాజం పరిత్యజించిన అనాథలు వాళ్ళంతా, వారిని ఎప్పుడూ ఎవరూ తమవారిగా చెప్పుకోరు, వారి కోసం రారు. ఆలోచిస్తే ధరణిలోని అంతులేని ప్రేమకు నిజమైన హక్కుదారులు వాళ్లే. ఇది ధరణికి అర్థమవుతుంది. అందుకే ఆ శరణాలయాన్ని దత్తు తీసుకుంటుంది. ఆమెలోని మాతృత్వ భావన కుటుంబం, స్నేహితులు, సమాజం అనే పరిధి దాటి విశ్వంలోకి చొచ్చుకు వస్తుంది. సినిమా మొదట్లో ఎవరు నాకు ఎలాంటి అపకారం తలపెట్టినా వారికి అన్ననంత ఎత్తుకు ఎదిగిపోయి నన్ను నేను కాపాడుకోవటం నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. నేను మీకు చిక్కను అన్న ధరణి వ్యక్తిత్వానికి ఈ ముగింపుతో ఓ నిండుతనం చేరుతుంది. అమ్మతనానికి నిజమైన అర్థాన్ని వెతుక్కున్న స్త్రీగా ధరణి పాత్ర ఆదర్శంగా నిలుస్తుంది. ఒంటరి స్త్రీలను సమాజం చూసే విధానం, ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులు ఆమె స్థితిని తమ స్వార్థానికి ఉపయోగించుకునే పద్ధతి, ఆమెలోని ప్రేమను అసహాయతగా, ఆమెలోని మంచితనాన్ని చేతకానితనంగా అర్థం చేసుకుని ఆమెను నిస్సహాయురాలిగా మార్చివేసే వ్యవస్థ, వాటి మధ్య తన వ్యక్తిత్వానికి కాపాడుకుంటూ సమాజం నియంత్రించే మోసలోకి మరలకుండా తన జీవితపు దారిని తానే నిర్మించుకుని ఒంటరి స్త్రీలోని అమ్మతనాన్ని చంపేసే మనుష్యుల మధ్య ఎవరికి అందనంత ఎత్తుగా అమ్మగా, ముఖ్యంగా ఓ సంపూర్ణమైన స్త్రీగా ధరణి ఎదిగిన వైనం ఆకట్టుకుంటుంది. ధరణి పాత్రలో సుహాసిని అద్భుతంగా నటించారు. తెలుగులో ఎన్నో మంచి చిత్రాలు నిర్మించిన ఉషాకిరణ్ సంస్థే ఈ సినిమాను నిర్మించింది. ఆలోచింపజేసే సంభాషణలతో, మానవీయ కోణంలో మంచి వ్యక్తిత్వంతో నిండిన పాత్రలతో, ఎటువంటి పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా మాతృత్వంపై సమాజంలో నిత్యం స్త్రీలు ఎదుర్కొనే హిపోక్రసీని చర్చించిన సినిమా ఇది. ఈ సినిమా కథా రచన అక్కినేని కుటుంబరావు గారు. నిజంగా చాలా గొప్ప చిత్రం ఇది. ఈ చిత్రం ఉషాకిరణ్ మూవీస్ వారిది. 1991 ప్రాంతంలో వచ్చింది ఈ సినిమాను. ఈ సమీక్ష జ్యోతి పి వారి సమీక్ష నిజంగా స్ఫూర్తివంతమైనటువంటిది. ఇది విన్న తరువాత మీరు యూట్యూబ్లో ఉన్నటువంటి అమ్మ అనే సినిమాని చూచి తీరవలసిందిగా భావిస్తూ మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ సమీక్షను, జ్యోతి పి విశ్లేషణ చేసినటువంటి అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.